श्रीमात्रे नमः, महाभक्ताय नमः। మనం గత 10 రోజులుగా దేవీ భాగవత ప్రవచనాన్ని వింటున్నాము. అలాగే ఎంతో మంది భక్తుల ద్వారా, ముఖ్య ముఖ్య సరస్వతి అన్నది ఎంతో మంది భక్తుల ద్వారా బాబుజీ వారి బోధామంత్రాన్ని మరలా మరలా మనం వింటున్నాము. ఇవన్నీ వింటున్న తర్వాత సారాంశం ఏమిటి వీటిలో అని ఒకసారి అనుకుంటే, మనకి సారసార్లు విన్నాం మనం, భక్తి లేని కర్మ జడము, భక్తి లేని జ్ఞానము శుష్కము అని చెప్పారు మనకి భాస్కర్. భక్తి లేని జ్ఞానం శుష్కము, దీనినే గురుదేవుడు భక్తి లేని జ్ఞానము స్థిరస్థు లేని మొండము వంటిది అని చెప్పి చెప్తూ ఉండేవారు మన గురుదేవుడు మనకి. అట్లా ఈ ప్రేమకి భక్తికి జ్ఞానానికి ఎంతో లింక్ ఉంది. కలంకరహితమైన ప్రేమయే భక్తి అనేవారు, భక్తి పరాకస్తే జ్ఞానము అనేవారు. ఇంకొక రకంగా అయితే ప్రేమమయమైన భక్తి ఉన్నప్పుడు మనకు కలిగే జ్ఞానం కూడా ప్రేమమయం అవుతుంట, అప్పుడే దానికి సార్థకత. దీనికి ఒక చక్కటి ఒక ఉదాహరణ ఒకటి ఉంది మనకి. తులసీదాస్ గారు పార్వతీ పరమేశ్వరుల అనుజ్ఞతో రామాయణం రాయడం జరుగుతుంది. ఆయన కథ చాలా ఉంది, మనం దాంట్లోకి వెళ్లకుండా మనం సారాంశానికి వద్దాము. పార్వతీ పరమేశ్వరుల అనుజ్ఞతో ఆయన రామాయణం రాయడం జరుగుతుంది. ఎలా రాశారు ఆయన? అది రాస్తున్నప్పుడు చిన్న ఇది ఆయనకి రకరకాలుగా ఆయనకి సందేశాలు వస్తూ ఉండేవి. మొట్టమొదటిగా ఒక బ్రహ్మరాక్షసు ద్వారా ఆంజనేయ స్వామి దర్శనం కలగటం, తర్వాత ఆంజనేయ స్వామి యొక్క సూచనల ద్వారా రాముడి వారి దర్శనం కలగటం, ఆ రాముడి వారి దర్శనం కలుగుతుందని చెప్పినప్పుడు రాముడి వారు రకరకాల రూపాల్లో వెళ్ళి ఆయనకి దర్శనం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు, ఆయన గుర్తించలేరు. చివరికి హనుమంతుడు ఇచ్చిన సూచన మూలంగానే రాముడి వారిని గుర్తించి ఆవేశం పొందుతాడు. అప్పుడు రాముడి వారు చెప్తారు, నీకు ముందు ముందు నువ్వు వెళ్తూ ఉంటే నీ ప్రయాణంలో నీకు సూచనలు అందుతాయి అని. అలా సూచనలో భాగంగా పార్వతీ పరమేశ్వరుడు ఆయనకి ఒక సూచన ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆయన అది కూడా మనం తెలుసుకోవడం కోసం ఆయన కాశీకి వెళ్తూ ఉంటే దారిలో ఆయన కాశీకి వెళ్ళిన చోట ఒక అతిథి ఎవరో ఒక భక్తుడు ఎవరో ఆయన పిలిచి ఆతిథ్యం ఇస్తారట. వాళ్ళు ఎవరో కాదు, పిలిచిన వాళ్ళు పార్వతీ పరమేశ్వరుడు అక్కడ భక్తుల రూపంలో నుంచి అక్కడ ఉండి ఆయనకి ఆతిథ్యం ఇస్తారట. ఇచ్చి ఆయనకి ఒక చిన్న శ్లోకం ఏదైనా రాసిమ్మంటారు, రాసిచ్చినప్పుడు ఆయన రాసిస్తారు. ఆ శ్లోకం సంస్కృతంలో రాసిస్తారు, అది వాళ్ళ దగ్గరికి ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు అంటారు, ఇది చాలా అద్భుతంగా ఉంది స్వామి, మీరు ఎందుకు రాయకూడదు అని అంటారట. మరి ఆయన స్వామి చెప్పారు కదా నీకు సూచనలు అందుతూ ఉంటాయని, అది అందుకొని ఆయన బాగుంది కదా అని చెప్పేసి కొన్ని తెల్ల కాగితాలు కూడా వాళ్ళే ఇస్తారట. అది అప్పుడు ఆ రోజుల్లో తాళపత్రాలు అనుకుంటాను తీసుకొని ఆయన పొద్దున్న లేచి రాముని వారిని స్మరించి మంచి శ్లోకం కూడా రాస్తారట సంస్కృతంలో. అది రాసి పేజీ తిప్పుదాం చూసేసరికి ఆ శ్లోకం మాయమైపోతుంట. అంటే ఎన్నిసార్లు రాస్తే మాయమైపోతూ ఉంటుందిట. అప్పుడు ఆయనకి అర్థం కాక నేను ఇది రాయడానికి పనికిరానేమో అని చెప్పేసి పక్కన పెట్టేసేసి ఆయన చాలా బాధపడుతూ ఆవేదన చెప్తూ ఉంటే అప్పుడు ఆయనకు ఒక స్పృహ కలుగుతుంట. పార్వతీ పరమేశ్వరి దగ్గరికి వెళ్ళినట్టు వాళ్ళు చెప్తారట, వాళ్ళు ఆల్రెడీ వాల్మీకి వారు రామాయణాన్ని అందించారు సంస్కృత భాషలో. ఇప్పుడు నువ్వు సామాన్య జనాలు తెలిసేట్టుగా నువ్వు మన లౌకిక మన ఈ లోకానికి సంబంధించిన భాషలో అంటే ఈ కలెక్టివ్ లాంగ్వేజ్ దీంట్లో రాయాలి, హిందీ భాషలో సింపుల్గా చెప్పాలంటే దాంట్లో రాయమని చెప్తారట. వాళ్ళు అవధి భాష అంటారు, అంటే అక్కడ మళ్ళీ మన తెలుగులో రకరకాలు ఉన్నట్టు అక్కడ హిందీలో కూడా మళ్ళీ కొంచెం తేడా ఉంటుంది. అది సరే, అది ఆ రకంగా ఆయన రాముల వారు ఆజ్ఞ తీసుకుని ఎప్పటికప్పుడు ఆంజనేయ స్వామి సలహాతో ఆయన చక్కగా రామాయణం రచించిన తర్వాత రచిస్తూ ఉంటే ఆయనకి చిన్నప్పుడు క్లాస్ పడేప్పుడు ఉండేవాడు, వాడి పేరు జ్ఞానదత్తుడు. మనకి నిన్న సూచిలో చెప్పాడు ఈ హర్ష అమర్షాలు ఇవన్నీ, ఆ జ్ఞానదత్తుడు ఏంటంటే ఈయన రామాయణం రాయటం అని అందుకంటే విని ఉన్నాడు. కానీ ఆయన మామూలు భాషలో రాస్తున్నాడు, గ్రాంధిక భాషలో కాదు అని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉండేవాడు. దాన్ని ఎట్లాగైనా సరే బయటికి తీసుకురాకూడదు అని చెప్పి అనుకుంటూ ఉండేవాడు. దీన్ని ఏది పట్టించుకోకుండా ఏ రోజుకు ఆ రోజు రామాయణం రావటం దాన్ని పఠిస్తూ ఉండేవాట. అది విని నెమ్మది నెమ్మదిగా చాలా మంది భక్తులు రావటం మొదలుపెట్టారట. అది సహించలేక ఆయన ఒకసారి ఇట్లాగే ఆయన తులసీదాస్ ఆ రామాయణం రచిస్తూ వెళ్తుంటే ఒక అంటరాని వాడు ఏదో రామ రామ అని అంటూ పడిపోతాడు. ఆయన పడిపోతే ఆయన చేరదీస్తాడు. ఆయన చేరదీశాడు కాబట్టి ఇంక పనికిరాదు, అది ఇతని ఇతని దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు ఇటువంటివన్నీ చెప్తూ ఉంటారు. ఆయన చెప్తూ ఉంటే అంటరాని వాడి ద్వారే అని చెప్తాట, ఇది వీడు రామభక్తుడు రామారామ అంటున్నాడు అక్కడ అంతకు మించిన కావాల్సింది ఏముంది అని. చేస్తే నాకు అవన్నీ కాదు, నువ్వు అంటరాని మాట చేశావు. నిజంగానే వాడు రాముడి భక్తి మూలంగా మారిపోయిన వాడైతే వాడితోటి నేను చెప్పింది చేయొచ్చు అన్నట్టు. ఏంటి అంటే అక్కడ పక్కన ఒక గుళ్ళో శివాలయంలో ఒక నంది ఉంది, ఆ నందితోటి గరిక తినిపించమని చెప్పని వాడితోటి వాడి దగ్గర భక్తుడి జరగాలి, అది జరిగేది మేము నమ్ముతా ఉంటాం. అది జరుగుతూ అది జరగడానికి కూడా మళ్ళీ చాలా ఇది జరుగుతుంది. ఎక్కడ ఆయన తులసిదాస్ మళ్ళీ ఇదవుతాడని చెప్పి పార్వతి పరమేశ్వరులే నందీశ్వరుడిని ప్రోత్బలం చేయడం, ఆ టైంలో ఆంజనేయ స్వామి రామా రామా అంటుంటే ఇంక నందీశ్వరుడు భక్తితో రామా నోట్లేవు అని ఆ నోట్టు గరిగి పెడతాడు. ఇట్లా రకరకాల సందర్భాల్లో రక్షించడం జరుగుతుంది. ఈయన సరే ఒక అక్కడ ఆ సమయంలోనే మధుసూదన సరస్వతి అని ఒక సమకాలీకుడు తులసిదాస్ కాలంలోనే ఉండేవాడు. ఆయన చాలా పరమ వేదాంతి, అద్వైత తత్వాన్ని ఆయన బాగా చూడుకున్నవారు. ఆయన భగవద్గీత కూడా గూఢార్థ దీపిక అనేటువంటి ఒక మంచి కావ్యాన్ని రాశారు. అట్లాగే అద్వైత సారవని, భక్తి రసాయనమని రకరకాల గ్రంథాలు రాశారు. ఆ రోజుల్లో ఆయన ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి ఆ పాండిత్యానికి ఎటువంటి ఆధ్యాత్మిక గ్రంథం వచ్చినా ఆయన దగ్గరికి ఎత్తు ఉండేదిట అది చూడటానికి. ఈ జ్ఞానదత్తుడు అనుకున్నట ఇప్పుడు తులసిదర్శన రాసిన రామాయణాన్ని ఆయన దగ్గరికి పంపిస్తే తనలో తెలిపోతుంది వీడి భాగవతం, అందుకని చెప్పి ఆయన దగ్గర పంపిద్దామని చెప్పేసి వెళ్ళి ఆయన ప్రోపర్ చేస్తారు. ఆయన్ని స్వామి ఇట్లా తులసిదాస్ అని చెప్పి ఎవరో ఒక అతను మామూలు భాషలో రాశాడు రామాయణాన్ని, సంస్కృత భాషలో ఉండాల్సిన రామాయణం మామూలు భాషలో రాశాడు, మీరు చూసి దాన్ని మీరు పరీక్షించారట. అప్పటికే తులసిదాస్ పేరు చుట్టుపక్కల వ్యాపించి ఉంటుంది. ఆ దీంతో ఆయన తప్పకుండా అలాగే అని చెప్పేసి తీసుకొని దాన్ని చెప్పారట, తులసిని రామాయణ ఆయన పిలిపించి ఇక్కడ పెట్టమని చెప్పాడు ఆ గ్రంథాలని. తులసిదాస్ ఎంతో భక్తితోటి అది తీసుకెళ్ళి మొత్తం ఆ గ్రంథాలని అన్ని కాండాలని అక్కడ ఆయన దగ్గర పెడతారట. ఆయన మామూలుగా ఆ రోజు ఇంకా ఆ సాయంత్రం డ్యూటీ విరమిస్తూ ఒకసారి చూద్దామని చెప్పి ఒకటి తీసి చదవటం మొదలు పెడతారట. ఈ లోపల పక్క నుంచి ఎవరు వచ్చి స్వామి ఇట్లా భోజనం టైం ఏంటి, ఆయన తీసి చదవటం మొదలు పెడతారు. ఇంకా ఆయన దాంట్లో దృష్టి మరచుకోలేదు. ఆయన ఎంత అద్వైత తత్వం ఏదో అంత కృష్ణ భక్తుడు కూడా ఆయన, అంటే ఒక అద్వైత సారాన్ని బాగా చూడుకునేవాడు. ఎప్పుడైతే ఇది తీసి ఆయన చదవటం మొదలు పెడతాడు ఆయనకి ఇంకా వేరే ఏమీ పట్టవు. అన్నాహారాలు ఇద్దరు అందరినీ పక్కన ఎవరిని వినిపించుకోకుండా అన్ని వాళ్ళు వచ్చి అడిగి వెళ్తూ ఉంటారు. ఆయన మాత్రం అది ధ్యాసలో ఉండి 3 రోజుల్లో అది కంప్లీట్ చేసేస్తారు చదవటం రాబేడాన్ని. చదివిన తర్వాత ఆయన అనుకుంటారట ఎట్లాగైనా సరే ఇది ఆ మహాత్ముడికి నేనే వెళ్ళిపోయి ఆయన దగ్గరికి పిలిపించుకుని నేను చాలా తప్పు చేశాను, నేనే వెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన స్వయంగా వాటిని చక్కగా చేసి వాటికి పూజ చేసి ఆ గ్రంథాలు మొత్తం అన్ని గ్రంథాలకి ఆ రామాయణాన్ని తీసుకొని ఆయన దగ్గరికి ఎత్తారట. ఆయన తులసిదాస్ వీడు అనుకుంటాడు జ్ఞానతత్వుడు అయిపోయింది ఇవాళ తులసిదాస్ పని దీంతో క్లోజ్ అని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత తులసిదాస్కి నమస్కరించి ఆయన చెప్తారట ఒక బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఒక వనంలో తులసిదాస్ అనేటువంటి ఒక చిన్న మొక్క ద్వారా వెదజల్లినటువంటి రామచరిత మానస్ అనేటువంటి గ్రంథంలోని ప్రతి శ్లోకంలోని ప్రతి పదంలో ప్రతి అక్షరము కూడా అది రాముడు అనేటువంటి ఒక తేనెటీకతోటి ఆస్వాదింపబడింది. అది అంత అద్భుతమైన గ్రంథం, అంటే సాక్షాత్తు రాముడు ఆస్వాదించాడంటే ఆ గ్రంథం ఎంత అద్భుతమైనది అనేటువంటిది ఆయన అంత వ్యక్తపరుస్తాడు. ఆయన అంటే అటువంటి మధుసూదన సరస్సుతోటి ఆ తులసి రామాయణం ఇది చేయబడింది. ఇదంతా ఎందుకు వస్తుందంటే కేవలం ఆయన మనసులో ఎప్పుడు పార్వతి పరమేశ్వరుడు, ఇన్ఫాక్ట్ పార్వతి పరమేశ్వరుడికి ఫస్ట్ వినిపిస్తారు. ఆయన వినిపించినప్పుడు ఆయన దానికి ముందు పాటు రాయమంటారు, రాయమంటే ఆయన సత్యం శివం సుందరం అంటారు. ఆ 3 బుక్కల్లో ఆయన మొత్తం ఆ గ్రంథం యొక్క మొత్తాన్ని ఆయన చెప్పేస్తారు. అలాగే అప్పుడు అమ్మ పెట్టింది పేరు రామచరిత మానస్ అని. ఇవన్నీ కూడా మొత్తం చరిత్రలు వస్తాయి. ఇవన్నీ ఎందుకంటే మనకి ప్రేమమయమైన భక్తి ఉన్నప్పుడు వారికి ఉండే జ్ఞానం ప్రేమమయం అవుతుంది. జ్ఞానదత్తుడు తులసిదాసు స్నేహితులైనా కూడా వాళ్ళలో ఉండేటువంటి తేడా అది. ఆయన దగ్గర జ్ఞానం ఉంది కానీ దాంట్లో ప్రేమ లేదు, స్వార్థం అమర్షం ఇవన్నీ ఉన్నాయి ఆయన దాంట్లో. తులసిదాసు దాంట్లో ఏమీ తెలియవు, కేవలం భగవంతుడి మీద ప్రేమ తప్ప ఏమీ తెలియవు. అందువల్ల ఆయన జ్ఞానం ప్రేమమైంది. అలా అది చదవడం జరిగింది. ఈ రోజు ఈ 10 రోజుల సారాంశానికి వారు చెప్పిన దానికి 2 మాటలు చెప్పాలనిపించింది.